knowledge is rule 3. ఇంకా పెద్ద గురువులకి వీలు అయితే చాలా ఎక్కువ పెట్టుబడి పెట్టి
చదివించుకుంటుంది.
పిల్లవాడు పుట్టిన దగ్గర నుంచి వాడికి 22-23 ఏళ్ళు వచ్చేంత వరకు కూడా మీరు విపరీతంగా డబ్బు పెట్టి పెడుతూ ఉంటారు. దేనికోసం? పెరిగి తను చాలా ఒక పెద్ద స్థితిగా వస్తాడు, మన సమాజానికి మన కుటుంబానికి పేరు తెస్తాడు అని. భారతీయ జీవిత విధానంలో విద్యాలయం కంటే దేవాలయానికి ఎక్కువ ప్రాశస్తి ఉండేది పూర్వకాలంలో. ఇప్పటికీ దేవాలయాలకి ప్రాశస్తి ఉంది కదా. బడులు లేని పల్లెటూళ్ళు ఉండొచ్చు, కానీ దేవాలయాలు లేని పల్లెటూళ్ళు ఉండవు. స్కూల్ ఉండకపోతుంది వేరే విషయం, కాలేజీ ఉండకపోతుంది వేరే విషయం, కానీ దేవాలయాలు లేనటువంటి ఊరు లేదు. ఇన్ని వేల దేవాలయాలు, కోట్ల సంఖ్యలో దేవాలయాలు ఉండొచ్చాయి. ప్రతిరోజు ఖచ్చితంగా ఆ కోట్ల సంఖ్యలో ఉన్న దేవాలయాలకు ఒక మనిషి రోజుకు వెళ్తున్నా, రోజుకు ఒక కోటి మంది దేవాలయాలకు వెళ్ళి వస్తున్నట్టే కదా. మరి ఆ దేవాలయాలలోకి వెళ్ళి వచ్చినటువంటి వ్యక్తి ఏ విధంగా మారాడు? విద్యాలయంలోకి పొద్దున వెళ్ళి సాయంత్రం వెళ్ళి పొద్దున వెళ్ళి సాయంత్రం వెళ్ళి ప్రతిరోజు వెళ్ళి వస్తూ ఉంటే ఒక సంవత్సరం అయ్యేసరికల్లా ఏమవుతుంది? ఒక క్లాస్ ముందుకు వెళ్తున్నాడు, ఇంకో సంవత్సరం అయితే ఇంకో క్లాస్ ముందుకు వెళ్తున్నాడు. తర్వాత వాడిని పరీక్షింపజేస్తాం, మనం పరీక్షిస్తాం. ఒకవేళ వాడు ముందుకు వెళ్ళడానికి వీలు లేకపోతే మళ్ళీ అదే క్లాస్ తర్వాల్సి వస్తుంది వాడు. కానీ ఖచ్చితంగా వాడి ఎదుగుదల మనం కొలవటానికి ఒక కొలబద్ద ఉంది పరీక్షలని, అది విద్యాలయం. మరి దేవాలయంలో ఏం నేర్చుకోవటానికి వస్తున్నాం మనం? ఏం చేయటానికి వస్తున్నాం అది మర్చిపోయాం. అసలు ఏదో చెయ్యాలి, అక్కడ ఏదో నేర్చుకోవాలి అనేది కూడా మర్చిపోయాం పూర్తిగా. చివరికి అది ఒక ఘరానా అడుక్కునే స్థలాలుగా మారాయి అంటారు గురుదేవుడు. మనకేదో కావాలని అడుక్కోవటమే తప్ప ఆ ఇస్తున్నటువంటి దేవత యొక్క శక్తి ఏమిటి, ఆ దేవత దగ్గర నుంచి ఏం అడగాలి? రకరకాల దేవతలు ఉన్నారు కదా. గ్రహ్మచిన్నకేశ్వర స్వామి, దానికి ఎదురుకుండా ఆంజనేయ స్వామి దేవాలయం ఉందంటే మరి ఇద్దరు దేవతా శక్తులు ఉన్నాయి అక్కడ. మరి ఆ ఇద్దరు దేవతా శక్తులు ఉన్నటువంటి తేడా ఏంటి? ఈ దేవతని ఏమడగాలి, ఆ దేవతని ఎలా అడగాలి, ఏది తెలియదంతా కూడా శూన్యమైపోయింది. ఇది ఇలాగే కొనసాగితే ఇంకా దేవాలయాలు ఉండవు. ఇప్పటికే చాలామంది అడుగుతున్నారు అసలు దేవాలయాలు ఉండక్కర్లేదు, ప్రశ్నలు వేస్తున్నారు పార్లమెంట్లో, ఎందుకు ఆ దేవాలయాలన్నీ కూడా నిజమే కదా. ఇప్పుడు విద్యాలయాలు ఉండకూడదు, రెసిడెన్షియల్ కాలేజెస్ ఉండాలి అని ఎందుకంటున్నాం? విద్యాలయాల్లో పాదాలు సమానంగా జరగటం లేదు, మా పిల్లవాడు చదవటం లేదు అనే కదా. మరి ఇప్పుడున్న పరిస్థితి ఎలా ఉంది అంటే ఖచ్చితంగా మనం మేల్కొని దాని మీద అభిమానం ఉన్నవాళ్ళు, దేవతల మీద భగవంతుడి మీద అభిమానం ఉన్నవాళ్ళు మేల్కొని ఏదైనా చెయ్యకపోతే ఏమవుతుంది? ఇలాగే ఉంటే అద్భుతంగా వెలగాల్సినటువంటి దేవాలయాలు, రాజులు వాళ్ళు కూడా వాళ్ళకి అతి విలువైనటువంటి కానుకలు దేవాలయాలకు సమర్పించేవారు. ఎందుకుట? ఏదో ఉండుంటుంది అక్కడ, అందరికీ లాభించేది అవుతేనే కదా అందరి కోసం గుళ్ళు గోపురాలు కట్టించి ఇచ్చిన ఎందుకు కట్టిస్తారు? మెడికల్ వాళ్ళు వైద్యశాలలు కట్టిస్తున్నారు, వైద్యాలయాలు. ఎందుకు వైద్యాలయాలు కట్టించటం? మీరు ఉపయోగించుకుంటారని. కానీ వైద్యాలయాలు కూడా బిజినెస్ సెంటర్స్ అయిపోయేసరికి మనం గవర్నమెంట్ కట్టించిన వైద్యాలయంలో వెళ్ళడానికి ఇష్టపడం. ఇంచేత వైద్యాలయం అవుతే ఉంది, కానీ ఇక్కడ దేనికోసం అయితే అది కట్టబడి ఉందో దానికి కావలసినటువంటి స్టెప్స్ తీసుకోవటం లేదు. ఆరుతి సంస్కృతి ఆరుతి ఎండలో ఉంటుంది. ఇంత భారతీయ సంస్కృతి మొత్తం కూడా దేవాలయాల మీద ఆధారపడింది. ఈ దేవాలయాన్ని ఉపయోగించుకోవటం ఎలా? ఈ దేవాలయాలలోకి వెళ్ళిన వాళ్ళు వచ్చేవాళ్ళని కనుక మనం గమనిస్తే రామకృష్ణ పరమహంస ఒకడు వినిపిస్తాడు. అతను ఏ దేవతా విగ్రహాన్ని పూజించాడో ఆ దేవతా విగ్రహం కదిలేదు. కుబీర బ్రహ్మం గారు కనిపిస్తాడు, దిక్కు లేదు చుట్ట కాల్చుకోవటానికి రా అంటే ఆ దేవత బోలేరమ్మ వచ్చి చుట్ట వెలిగించింది. చూపించారు వాళ్ళు చేసి దేవతని ఎలా ఉపయోగించుకోవాలంటే మేము మీరందరూ చుట్టం రాసడం నేర్చుకుని దేవుడిని పిలవమని కాదు నా ఉద్దేశం. నా ఉద్దేశం ఏంటి అంటే దేవతా శక్తిని మీరు ఉపయోగించుకోవచ్చు, కానీ ఏ శక్తినైనా ఉపయోగించుకోవాలి అంటే ఇలా ఒకరోజు మనం కలుసుకుంటే సరిపోదు. ఏం చేయాలో మనం తెలుసుకున్నాక దాన్ని మెల్లమెల్లిగా ఆచరణ చేసుకుంటాం. ఈ ఆచరణ చేసుకున్న దాన్ని మళ్ళా మనం 3 నెలలకు 4 నెలలకు స్కూల్లో ఎలాగో క్వార్టర్లీ పరీక్షలు హాఫ్ ఇయర్లీ పరీక్షలు ఉంటాయో ఇంత సీరియస్గా దీన్ని తీసుకోకపోతే ఏముంటుంది. అంచేత మనకు కావాల్సింది ఏంటి అంటే ఎక్కువ మంది కూడటం కాదు, మీకు అర్థం చేసుకున్నా ఇంకూరు నలుగురైనా ఊరికి ఉంది వాళ్ళు దీన్ని ఆచరణలోకి తీసుకొచ్చి వాళ్ళ జీవితాలలో దేవతాశక్తులు పనిచేయటం మొదలెడితే వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు మీరు ఏం చేశారు, ఎందుకు అలా వచ్చింది, ఎందుకు ఇప్పుడు వీరబ్రహ్మ గారి చరిత్ర అవుతుంది, మామకృష్ణ పరమహంస చరిత్ర ఎందుకు చదువుతున్నాం, వివేకానంద గురించి ఎందుకు చదువుతున్నాం, వాళ్ళ జీవితాలలో ఆ దేవతాశక్తులు పనిచేసాయి. మరి మన జీవితాలలో కూడా ఆ దేవతాశక్తులు పనిచేయటానికి కావలసినటువంటిది ఎక్కడ లభిస్తుంది అంటే దేవాలయాల్లో లభిస్తుంది. విద్య విద్యాలయంలో లభించినట్టు, వైద్యం వైద్యాలయంలో లభించినట్టు దేవతాశక్తి యొక్క శక్తులు ఎలా ఉపయోగించుకోవాలో అనేది దేవాలయాల్లోనే లభిస్తాయి. కట్టడాలు ఉన్నాయి, ఎలా ఉపయోగించుకోవాలి దాన్ని, ఏ విధంగా ఉపయోగించుకోవాలి అంటే మొట్టమొదట ఆ దేవతాశక్తులు ఎక్కడ ఉంటాయో మనకి తెలియాలి. గురులోనే ఉంటాయా దేవతాశక్తులు అంటే విద్య విద్యాలయంలోనే ఉందా, విద్యాలయంలో ఉండదు. విద్య ఎక్కడుంటుంది, చదివిన వాడి గురువులో ఉంటుంది, ఇవాడు చదవటానికి అక్కడికి వెళ్తాడు కానీ ఉండదు ఎక్కడుంటుంది. అలాగే మన ఋషులు వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే దేవతలు నీలోనే నివసిస్తున్నారు, భగవంతుడు నీ హృదయవాసి. ద్రౌపది వస్త్రాపహరణ విషయంలో నేర్చుకోవటానికి విద్యాలయానికి వెళ్ళిన తర్వాత వాడికి ఇంటికి రాగానే ఆ విద్యను మర్చిపోయాడు అనుకోండి, ఏం చేస్తాం మనం? మర్చిపోకుండా ఉండటానికి ఒక ట్యూషన్ పెడతాం, కాకపోతే ఇంటి దగ్గర మళ్ళా చదివిస్తాం. అంచేత విద్యాలయంలో ఏమి నేర్చుకోవాలో బోధింపబడుతుంది, కానీ అదేమవ్వాలి, మీ రక్షణను తీసుకోవాలి. పేషెంట్ వచ్చాక ఎంబీబీఎస్ చదివిన డాక్టర్ కూడా ఒక నిమిషం ఆదునైనా నేను పుస్తకం రిఫర్ చేసి మీకు ఏ మందు వేయాలో ఎలా టెస్ట్ చేయాలో అన్నాడు అనుకోండి, చాలా ఇబ్బందులు వస్తాయి. అదేవిధంగా దేవాలయంలోకి వచ్చి ఆ దేవతాశక్తిని మనం ఎలాగో ఉపయోగించుకోవాలో తెలుసుకుని మన నిత్య జీవితంలో ఉపయోగించుకోవాలి. పూజ గదిలో మాత్రమే దేవుణ్ణి బంధం చేసి, దేవాలయాల్లో గురుకులు బంధం చేసి, విద్యాలయంలో లేదు విద్యాలయాలలో విద్య కరెక్ట్గా లేకపోతే వేరే చోట వెతుక్కుంటున్నాం. అంతేత దేవాలయాలలో దేవతాశక్తిని మనం పొందలేకపోతే వేరే చోట వెళ్ళాల్సి వస్తుంది, బాబాల దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆదు లేదు విద్య కానీ దేవతాశక్తులు కానీ ఆదు మనకి, కానీ క్రమబద్ధమైనటువంటి విద్యాలయంలో నేర్చుకున్నటువంటి విద్య ఇంట్లోకి వచ్చిన ప్రైవేట్ కరెస్పాండెన్స్ కోర్సులో చదువుతామంటే వస్తున్న డిగ్రీలు వస్తాయి కానీ ఖచ్చితంగా తేడా ఉంటుంది. రోజు స్కూల్కి వెళ్ళి చదివేటటువంటి వ్యక్తికి వచ్చేటటువంటి విద్య ఇంట్లో కూర్చుని మిగతా పని పాటలు ఇది చేసుకుంటూ చదివేటటువంటి విద్యకి తేడా ఉంటుంది. అలాగే దేవాలయాలలో ఉన్నటువంటి దేవతాశక్తులతో సంబంధం స్థాపించుకోవటానికి 2 చాలా ముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. స్కూల్కి వెళ్ళేవాడు పిల్లవాడి దగ్గర తెల్ల కాగితాలు తెమ్మి ఉండాలి, మిగతాది ఏమున్నా లేకపోయినా టెక్స్ట్ బుక్స్ ఉన్నా లేకపోయినా పెన్ను కాగితాలు ఉంటే విద్యవాడికి వస్తుంది. అలాగే దేవాలయాలలో కానీ దేవతాశక్తుల్ని కానీ మీరు ఉపయోగించుకోదలుచుకుంటే 2 అస్త్రాలు మీ దగ్గర ఉండాలి, లేకపోతే 2 ఉపకరణాలు మీ దగ్గర ఉండాలి. ఆ 2 ఉపకరణాన్ని గాయత్రి యజ్ఞము ఈ 2 ఉపకరణాలు ఈ రెండింటిని వదిలేసాం మనం. సినిమా హాల్కి వెళ్ళినట్టు దేవాలయాలకు వెళ్ళి తిరిగి వచ్చేస్తున్నాం. సినిమా హాల్లో ఎంత లాభం ఉందో ఇక్కడ అంతే లాభం ఉంటుంది. ఇది పూర్తిగా మర్చిపోయే అంశాలు. ఈ గాయత్రి మంత్రానికి యజ్ఞానికి దేవతలకి మధ్య ఉన్నటువంటి సంబంధం, అసలు ఈ త్రికోణాత్మకమైనటువంటి సంబంధం పూర్తిగా మర్చిపోయింది. చాలా గొప్ప ఖరీదైనటువంటి కారు కొని పెట్రోల్ లేదు, నిన్న 1 కోటి రూపాయలు పెట్టుకున్న కారు కూడా నడవదు, పెట్రోల్ ఉండాలి. అదేవిధంగా ఏ దేవతను మీరు ఉపాసన చేసినా చేసుకోండి, దేవతాశక్తితో సంబంధమైనదే మీరు సరస్వతి ఉపాసన చేసుకోవచ్చు, లక్ష్మిని ఉపాసన చేసుకోవచ్చు, దుర్గను ఉపాసన చేసుకోవచ్చు, మీరు దేన్నైనా ఉపాసన చేసుకోవచ్చు. కానీ ఆ ఉపాసన చేసినటువంటి దేవతాశక్తి ఈ రెండింటి వల్ల ప్రేరితం అవుతుంది, గాయత్రి మంత్రం వల్ల, యజ్ఞం వల్ల. ప్రతి దేవతకి యజ్ఞం ఉంది కదా, నారాయణ యజ్ఞం అంటాం, విష్ణు యజ్ఞం అంటాం, దుర్గా యజ్ఞం అంటాం. యజ్ఞము స్మృతిదానంతో నింకపోతుంది. కానీ అసలు యజ్ఞం అంటే ఏంటో తెలియకుండా అన్ని యజ్ఞాలు చేసేస్తే ఏం లాభం ఉంటుంది? ఇదేమీ ఉంది చివరికి పిల్లలు మళ్ళీ ఏ స్థితికి వచ్చారు అంటే, మీరు చేశారు కదా పూజలు, ఏం లాభం అయిందో మాకు చూపించండి. ఇప్పుడు విద్యాలయాల్లో చదువుకున్న స్టూడెంట్స్ కాదండి, మాకు చదువు చెప్పించారు మీరు, మాకేం లాభం అవుతుంది చదువు వల్ల? నేను చదవమంటున్నారు కరెక్టే కదా. ఎందువల్ల ఈ తప్పు నానుడు వచ్చింది? ఉద్యోగం చేయడానికి మాత్రమే విద్య అనుకునేటటువంటి భ్రమతో. విద్య వేరు, ఉద్యోగం వేరు. విద్య వల్ల ఉద్యోగం రావచ్చు, కానీ ఉద్యోగం కోసం విద్య చదవటం కాదు కదా. అలాగే దేవత ఉపాసన కూడా ఎందుకు చేస్తున్నామో మనం మర్చిపోయి ఇదే ప్రశ్న వేస్తారు. మీరు దేవత ఉపాసన చేస్తున్నారు కదా, మీరు పూజలు చేస్తున్నారు కదా, మీకు ఏం లాభం అయింది అని. ఏం లాభం అయింది, ఎందుకు లాభం అవ్వలేదు అంటడానికి నిజమైన అసలైన కారణం ఏమిటి అంటే, ఆ దేవతాశక్తిని మీ వద్దకు రానియేటటువంటి ప్రయత్నం మీరు అసలు చేయటం లేదు. ఆ దేవతాశక్తిని రానివ్వటం లేదు మన దగ్గరికి. వస్తే మనకి చాలా భయం కూడా అనుకుంటాం, కానీ దేవత ఇప్పుడు ఏ క్షణంలో ప్రత్యక్ష అయ్యాడు అనుకోండి హనుమంతుడు, ఈ సంగతి నాకు తెలియదు కానీ నేను వారికి వస్తాను, భయం వేస్తుంది. ఇక్కడ ఆ దేవతాశక్తిని కనుక మనం ఉపయోగించుకోవాలి అంటే గాయత్రి మంత్రాన్ని, యజ్ఞ విధానాన్ని తప్పనిసరిగా అందరూ తెలుసుకోవాల్సిందే. కొత్త ఇంటికి మారుతాం మనం, ఏం చేస్తాం మనం? పాలు పొంగి అంటే పాలను ఏం చేస్తుంది, చిప్పులు వేసుకుని, అది ఒక యజ్ఞ ప్రక్రియ. చాలా మంది ఇళ్లలో ఉంటుందేమో, ఇక్కడ ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఈ ఉత్తరప్రదేశ్లో ఉంది ఆ పద్ధతి. అన్నం ఉడకగానే అన్నం గిన్నె వాచి దింపుతారు కదా, ఇంకా అన్నం తీసి నిలిపివేస్తారు. ఇక్కడ ఆ పద్ధతి ఉందో లేదో నాకు ఐడియా లేదు, అక్కడుంది నార్త్ ఇండియా బలివైశ్యదేవని. కారణం దాన్ని విలువ పరిస్థితి వేస్తాం. డాక్టర్లు కట్లపై మీరు అన్నం వండుకుంటే మీకు క్యాన్సర్ తగ్గుతుంది అంటే, నా ఉద్దేశం మీరు కట్లపై మీదే అన్నం వండుతారు, మీకు లాభం తెలియక కనుక అర్హం ఉంటే అంతకంటే అంతేత. ఇదంతా కూడా యజ్ఞ విధానం యొక్క అవశేషాలు, మీకు తెలిసి కాదు అది చేస్తున్నది. పాల్పొంగించటువంటి ఎక్కడో వస్తుంది అనాదిగా ఆచారం ఉంటే అంటే తిండి మాకు కొన్నాళ్ళు పేక పాలు పొంగించడం కూడా పోతుంది. మీరు చెప్పినట్టే మత్తలు పడుతున్నాయి, మేము పాలు పొంగించాం మా ధ్యానం, అది కూడా జరగవచ్చు దానికి. అంతేత ఆ యజ్ఞ విధానాన్ని, గాయత్రి మంత్రాన్ని కలిపే విద్య మీరు నేర్చుకుని మీరు అలవాటు చేసుకుంటూ ఆ దేవతాశక్తులతో సంబంధం స్థాపించుకోవటానికి ప్రయత్నం చేయండి అని అడగడానికి వచ్చాను. ఎంతమంది ఎలా ప్రయత్నం చేస్తారో అన్నది నాకు తెలియదు, కానీ ఈ ప్రయత్నాన్ని చేసే ముందు ఎలా చేయాలి, ఆ ప్రయత్నం ఏ విధంగా మనం చేయాలి అంటే, మనం గుర్తుంచుకోవాల్సిన విషయం చాలా ముఖ్యంగా ఏంటి, ఈ గాయత్రి మంత్రంలోని విషయం ఏమిటి అందరి కనుక తెలిస్తే, గాయత్రి మంత్రంలో ఉండేటటువంటి చాలా సాధక బాధకాలు కానీ చాలా అనుమానాలు కానీ మన దగ్గరికి రావు. పూర్వకాలంలో ఆడవాళ్ళు గడప దాటేవారు కాదు, ఈనాడు గడప దాటుతున్నారు. పూర్వకాలంలో చదువుకున్న ఆడవాళ్ళు ఎక్కడా కనిపించడం లేదు, ఇప్పుడు చదువుకున్న ఆడవాళ్ళు చాలా మంది కనిపిస్తున్నారు. పూర్వకాలంలో పోలీస్ ఉద్యోగం ఆడవాళ్ళు చేయటమా, ఇప్పుడు ఆడవాళ్ళే చాలా సమర్థవంతంగా దాన్ని చేయగలరు అనుకుంటున్నారు. మొన్ననే పేపర్లో చేశాను, ఎవరు ఫస్ట్ లేడీ పైలట్ అని అంచేది, ఎవరో ఒకళ్ళు మొదలెట్టాలి దాన్ని ఎక్కడో అక్కడ. పూర్వకాలంలో ఎవరు చేయలేదు, పూర్వకాలంలో ఇది జరగలేదు కనుక మేము చేయము అంటే, దాని విద్య యొక్క ఇంపార్టెన్స్ తెలిసాక చాలా మంది సంఘ సంస్కర్తలు ఏం చేశారు, ఆడవాళ్ళకు కూడా విద్య ఉండి తీరాల్సిందే అని వాళ్ళు యుద్ధం చేశారు. అప్పుడున్న సమాజం ఏం చెప్పింది, ఒప్పుకో మేము, మేము చదవనివ్వం ఆడవాళ్ళని, ఆడవాళ్ళు ఏంటి బయటికి రావటం ఏంటి అన్నారు. అప్పుడు ఆడవాళ్ళు ఏదో తిరిగేవారు కూడా, మా అమ్మాయిని నేను చదివించాం, ఏదో లెక్కల పొద్దులు అవి రాసుకుంటే చాలు అని. ఇప్పుడు తండ్రి వద్దులేదే దాన్ని ఏడిపించకు కొట్టకు అంటే హట్ మా అమ్మాయి డాక్టర్ కావాల్సిందే అని. ఈ మార్పు దేనివల్ల వచ్చింది? దాని యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుని ఆచరించిన వాళ్ళని చూసి ఆచరిస్తే వచ్చేటటువంటి లాభాన్ని చూసామని వచ్చింది. అలాగే ఈ గాయత్రి మంత్రం యజ్ఞ విధానాన్ని పూర్వకాలంలో ఎవరు చేసేవారు కాదు కనుక, ఫలానా వాడు ఎవడో వద్దంటున్నాడు, ఫలానా వాడు ఎవడో వద్దంటున్నాడు కనుక మేము చేయము అనేటటువంటిదంతా కేవలం దేనివల్ల అంటే రెండు రకాల కారణాలు కావచ్చు. ఇదంతా మనకు వద్దులే. ఎలాగా? నేను కాదు వాడి వల్ల మానేశాను, వాడేదో మనం తినద్దు అంటే తిండి మానేసినట్టు, అదేం మానం మళ్ళా మనం. అంచేత అందులో ఉన్నటువంటి ఇంపార్టెన్స్ తెలుసుకోండి. గాయత్రి మంత్రంలో ఇంపార్టెన్స్ ఏం చెప్తున్నాం? ఓం భూర్భువస్వ సత్పితుర్వరేణ్యం భర్గో దేవస్య భీమయి ధియో యోన ప్రచోదయ. ఇప్పటికీ కూడా చాలా మంది ఇళ్లలో నైవేద్యం పెట్టేటప్పుడు ఈ మంత్రాన్ని ఉపయోగిస్తాం ఆడవాళ్ళు కూడా. ఈ మంత్రంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటి అంటే, మనిషి ఆలోచిస్తూ ఉంటాడు, కోరికలు కోరుకుంటూ ఉంటాడు, పనులు చేస్తూ ఉంటాడు, కానీ ఆలోచనలకి వాడి కోరికలకి పనికి సంబంధం లేదు. ఈ కాలంలో త్రికరణ శుద్ధి లేదు. ఆ త్రికరణ శుద్ధి కావాలి అంటే మీరు నేర్చుకోవాల్సింది గాయత్రి మంత్రం. ఆలోచనలు, దాని తర్వాత వచ్చేటటువంటి కోరికలు, ఆ కోరికల్ని పని రూపంలో పెట్టడం మనో వాక్ కార్యకర్మ. మొదట్లో వచ్చిన ఆలోచనే మాట రూపంలో బయటకు రావాలి, మాట రూపంలో బయటకు వచ్చిందే ఆచరణలో రావాలి. మనసులో ఏముంటుంది? నా కోరిక ఎప్పుడో రెండు గంటల సేపు కూర్చుని పూజ చేసుకోవాలి అని ఉంటుంది. కూర్చోకుండా రెండో నిమిషంలో పెడుకొస్తాం, మూడో నిమిషంలో కదులుతాం, నాలుగో నిమిషంలో ఏదో పనికి గుర్తుకొస్తుంది లేచిపోతాం. ఆలోచనకి మనం చేసేటటువంటి కార్యానికి మధ్య సంబంధం లేదు. చాలా మంది కోరుకుంటూ ఉంటారు ఇవాళ నుంచి నేను సిగరెట్లు మానేస్తాను అని, సిగరెట్లు తాగేవాళ్ళు. కానీ వాళ్ళు ఎప్పుడు కూడా రేపటి నుంచి మానుతానంటారు, కానీ ఈ క్షణం నుంచి మానుతానే అని ఎవరు వాళ్ళు. మీరు చూడండి, కావాలంటే సిగరెట్ మానేస్తాను అనేవాళ్ళు చాలా సార్లు మానేస్తారు. ప్రతిసారి మానేసినప్పుడు వాళ్ళు మళ్ళీ ఎప్పుడు మానేస్తారు? రేపటి నుంచి మానేస్తారు. మానేయాలనే ఉంటుంది పాపం వాళ్ళకి, కానీ ఆ ఆలోచన కార్యరూపంలోకి రాదు. ఈ ఆలోచన కార్యరూపంలోకి రావటానికి మీకు ఇచ్చే శక్తి గాయత్రి మంత్రంలో ఉంది. గాయత్రి మంత్రాన్ని అందుకు చేసుకోమని అడుగుతున్నాం. ఎందుకంటే ఆదర్శాలు అందరూ అలవేస్తున్నారు, కానీ ఆచరణ లోపంలోకి వచ్చేసరికి ఆ ఆదర్శాలని ఆచరణ పెట్టలేకపోతున్నారు. ఇంకొక గాయత్రి మంత్రాన్ని కనీసం ఒక ఊళ్ళో 24 చేయటం మొదలెట్టండి. మీ 24 చేస్తూ ఉంటే మీలో వచ్చినటువంటి మార్పులను చూసుకుని మిగతా వాళ్ళు ఆ స్థితికి రావాలి అని మా కోరిక. మార్పు లేకుండా అసలేమొద్దు. మార్పు వస్తేనే చేద్దాం. ఓ 3 నెలలు 4 నెలలు మీరు చేసుకుని దీనివల్ల ఇదిగో నాకు ఈ విధమైనటువంటి మార్పులు వచ్చాయి అని మీరు స్పష్టంగా గుర్తించగలిగితే అది విద్య అవుతుంది, సాధన అవుతుంది. నేను రోజు ఎక్సర్సైజ్ చేస్తున్నాను కానీ నాకు బలం రావటం లేదు అని 6 నెలల తర్వాత కూడా మీరు అంటే ఎక్సర్సైజ్ లో అయినా ఏదైనా లోపం ఉండి ఉండాలి, లేకపోతే మీరు చేసే విధానంలో అయినా లోపం ఉండి ఉండాలి. గాయత్రి మంత్రంలో లోపం ఉంది అనుకోవటానికి స్కోప్ లేదు. ఇంకేటంటే మహామహామనీషులు మంత్ర మహోదయులు 700 కోట్ల మంత్రాలు ఉన్నాయి. ఆ 700 మంత్రాలు వాడు దృష్టిస్తూ 700 కోట్ల మంత్రాలు, ఆ 700 కోట్ల మంత్రాలు ఇస్తూ ఇన్ని మంత్రాలన్నిటికంటే కూడా చాలా సులభమైనది, ముఖ్యమైనది గాయత్రి మంత్రం అంటే. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఎక్కడెక్కడెక్కడెక్కడ తన అంశం ఉన్నదో చెప్పుకుంటూ మంత్రాలలో గాయత్రి మంత్రంలో నా అంశం ఉంది అంటాడు. అంచేత గాయత్రి మంత్రం యొక్క శక్తిలో లోపం లేదు. ఎక్కడైనా లోపం వస్తే మనం ఉపయోగించుకోవటం లేదు. దాన్ని ఎలక్ట్రిసిటీ ఉంది, శక్తి ఉంది, కరెంటు కోత లేదు. మీరు మళ్ళీ స్విచ్ చేస్తే లైట్ వెలగలేదంటే గబుక్కుని అనేస్తారు కరెంటు కోత ఉందేమో అని. ఇంకేత కరెంటు కోత లేదనుకుందాం, లైట్ ఉంది, బల్బు మాడలేదు, స్విచ్ వేస్తేమో అని లైట్ వెలగాలి కదా. వెలగలేదు అంటే ఎక్కడో లూజ్ కనెక్షన్ ఉంది. అంచేత ఆ గాయత్రి మంత్రం యొక్క అంత మహోన్నత శక్తి తెలుసుకున్నాము, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ప్రయత్నించడానికి మిమ్మల్ని ఏం అడుగుతున్నాను అంటే గాయత్రి మంత్రలేఖనం అనేది రాయండి, గాయత్రి మంత్రాన్ని ఎందుకు గాయత్రి మంత్రాన్ని రాయమని అడుగుతున్నామంటే, గాయత్రి మంత్రం వల్ల మనస్సు, వాక్కు, కర్మలు వీటి మధ్య సయోధ్య రావాలని కదా. గాయత్రి మంత్రం రాస్తాను అనే ఆలోచన, గాయత్రి మంత్రాన్ని నోట్తో ఉచ్చారణ చేస్తే వాక్కు, రాస్తే కర్మ. ఇంకా మనోవాక్క కర్మలు మూడు కూడా గాయత్రి మంత్రంతో అనుసంధానింపబడితే, ఏది నేర్పటానికి పోతే గాయత్రి మంత్రాన్ని ఉపయోగిస్తున్నామో దాన్నే ఆచరణ చేసిన వాళ్ళం అవుతాం కనుక గాయత్రి మంత్రం కొంచెం తొందరగా ఫలితాన్ని చూపిస్తుంది. ఇలాంటి సాధకులు తయారైన వాళ్ళు ఏం చేయాలి అంటే, మే 17వ తారీఖున ఒంగోలు వచ్చేయాలి. వచ్చేస్తే సాయంత్రం 6 నుంచి 9 గంటల మధ్య ఈ గాయత్రి మంత్రాన్ని ఉపయోగించుకుని యజ్ఞం చేసుకోవాలి నేర్పిస్తాం. ఇందులో మా కోరిక ఏంటి అంటే, ఇందాకనే చెప్పాను కదా దేవాలయాలు భారతీయ సంస్కృతి కిందకి దిగజారిపోతున్నాయని, దిగజారిపోనివ్వకుండా మళ్ళా దాని వెనకాతలు ఉన్నటువంటి మూలభూతమైనటువంటి సిద్ధాంతాన్ని, గాయత్రి మంత్రాన్ని, యజ్ఞాన్ని అందరికీ నేర్చేయగలిగితే, కనీసం ఊళ్ళో 20-30 మంది ఉంటే, వాళ్ళ ఊళ్ళో వాళ్ళకి అడిగిన వాళ్ళకి నేర్పిస్తూ ఉంటే, ఈ సంవత్సరం పూర్తయ్యే లోపల మొత్తం హిమాలయాల నుంచి కిందటి వరకు కూడా మనం ఈ విషయాన్ని అందరికీ చెప్పగలుగుతాం. చెప్పగలిగాక ఏమవుతుందో చూద్దాం. మంత్రంలో శక్తి ఉంటే, ఋషుల వాక్కులో శక్తి ఉంటే ఫలితాలవే వస్తాయి. అంచేత ఆ యజ్ఞాన్ని చేయటానికి కనీసము ఒక గాయత్రి మంత్రులైన పుస్తకమైన మీరు రాసి ఉండాలి. ఒకవేళ చాలా మందికి రాయటం రాదు, లేకపోతే రాయటానికి ఓపిక ఉండదు, చేతులు నెప్పేది వయసు వల్ల ఉండదు, దానివల్ల కానీ ఇబ్బందులు ఉండదు, రకరకాల ఇబ్బందులు, అలాంటప్పుడు గాయత్రి మంత్ర జపం చేసుకోండి. కానీ కండిషన్ నేను చెప్పాను కదా, ఇబ్బందులు ఉన్నవాళ్ళకి చెప్పాను ఇది. అంచేత నా ఇది భలే బాగుంది మాస్టర్ నేను రాయం, నేను జపమే చేసుకుంటాం అంటే ఒప్పుకుంటాను. రాయం లేకనే వాళ్ళకి కానీ తప్ప, అలాగే చాలా మంది పూర్తిగా ఈ గాయత్రి మంత్రాన్ని ఓం భూ భూస్వ సత్తరు వరేణ్యం భర్గో దేవస్య ధీమహి జియో యోన ప్రచోదయాత్ అనే మంత్రాన్ని పూర్తిగా ఉచ్చారణ చేయలేకపోతే ఓం అనుకోండి. కానీ ఉచ్చారణ చేయగలిగింది, ఇంత పెద్ద మంత్రం అబ్బా మేము చేయలేము ఓం అంటే ఒప్పుకుంది. కొంచెం సీరియస్ గా ప్రయత్నించండి. మీరు చేస్తున్నటువంటి పని కేవలం మీకోసమే కాదు, భారతదేశ సంస్కృతిని తిరిగి పునరుద్ధరించడానికి ఉపయోగపడుతుంది అనే లక్ష్యాన్ని గుర్తుంచుకోండి. చిన్న చిన్న పనులు, గోవర్ధన పర్వతాన్ని ఎత్తడానికి ఇంజనీర్స్ అని పిలవలేదు శ్రీకృష్ణుడు, ద్వారపాలకులే, పల్లెటూరులో ఉన్నవాళ్లే, ఆలోచన వాళ్ళు, బ్రిటిష్లు వాళ్ళతో తోల్చి చూస్తే గోవర్ధన పర్వతాన్ని వాళ్ళ కర్రల మీద ఎత్తిస్తారు. ఎవరితో యుద్ధం చేస్తూ, ఇంద్రుడితో యుద్ధం చేస్తూ. అలాగే మనం కూడా ఇప్పుడు ఒక విశేషమైనటువంటి అజ్ఞానమైనటువంటి రాక్షసుడు పూర్తిగా మనని కబళించక ముందే మన చిన్న చిన్న కర్రల్ని ఎత్తగలిగితే ఆపగలుగుతానని చూద్దాం. ఇంకేత నేపు లేడున యజ్ఞానికి రావడానికి గాయత్రి మంత్ర సాధకులు 24 నలుగురైనా ఒక ఊళ్ళో ఉండాలి అనే కోరిక, అది కనీసం సంఖ్య, అంతకంటే ఎక్కువ అయితే చాలా మంచిది. గాయత్రి మంత్రలేఖనానికి పుస్తకాలు కొంతమందికి ఇచ్చాము, పుస్తకాలు లేదు, మళ్ళా ఇప్పుడు ప్రింట్ చేయించడానికి టైం లేదు కనుక ఒకవేళ పుస్తకాలు మీకు దొరకకపోతే చిన్న కాగితాల మీద రాసుకోండి, అవంతా తీసుకుని ఆ రోజు యజ్ఞానికి వచ్చేయండి. ఎలా రావాలో అవంతా చెప్తారు వీళ్ళు. ఇదంతా కాకుండా ఇంకో కండిషన్ పెట్టాం. ఏంటది, సాధారణంగా యజ్ఞాలు అనగానే మొట్టమొదటి ఏంటంటే రసీదులు ప్రింట్ చేస్తాం. రసీదులు ప్రింట్ చేసి ఇంటింటికి వెళ్ళి నువ్వు 1000 రూపాయలు ఇస్తావు, నువ్వు 116 రూపాయలు ఇస్తావు, యజ్ఞానికి రాని వాళ్ళని విరాళాలు అడగం. కానీ ఇది ఎందుకు చేస్తున్నామో మీకు తెలుసు కనుక, ప్రతిరోజు పక్కకి ఒక పావలా కానీ, ఒక 1 రూపాయి కానీ, 1 రూపాయి కానీ, 1-5 రూపాయలు కానీ మూసుకు అది మీరు ఎంత కట్టదలుచుకున్నారో కనీసం 4 అణాలు 25 పైసలు పక్కన పెట్టండి. లెక్క చెప్తాం, మే 15వ తారీఖు అంటే 20 రోజులు కదా, 40 రోజులు కదా, అంటే 4 160 పావలాలు అంటే 40 రూపాయలు ఇప్పుడే తీసేసుకోండి మాస్టారు. అలా ఉంది సంస్కారం కావాలి మనకి. ప్రతిరోజు కూడా మేము గాయత్రి యజ్ఞంలో పాలు పంచుకోవడానికి ఈ డబ్బు పెడుతున్నాము అనేటటువంటి ఆలోచన కావాలి. ముందు ఆలోచన, ఆలోచన నుంచి వాక్కు, వాక్కు నుంచి కర్మ, అది కదా. అంచేత ఎవరో వచ్చి 2 లక్షల రూపాయలు ఇచ్చేస్తా మాస్టర్ మీరు యజ్ఞం చేసుకోండి అంటే తీసుకోవటం లేదు. ఎవడు 2 లక్షలు ఇస్తానో రాలేదనుకోండి, వచ్చినా తీసుకోండి, వద్దు మాకు, మనకొద్దు. మనము చేసేటటువంటి యజ్ఞము మన ప్రయత్నంతో, మన ఆదర్శాలతో, మన లక్ష్యం కోసం చేస్తాం. ఇతరుల్ని విధాడాలని అనగొద్దు. మీరు గాయత్రి చేస్తేనే, పావలా పక్కన పెడితేనే, రూపాయి పక్కన పెడితేనే ఆ రూపాయలంతా కలిసి ఎంత అయితే ఎంత. నిన్న ఎవరు ఉలవపాడులోనే అడిగారు మాస్టారు, మేము ప్రతిరోజు 1 రూపాయి పెట్టాలి అనుకుంటే ఒక్కొక్కసారి 1 రూపాయి ఉండటం లేదండి, అక్కడ సరిగా ఉండకపోవచ్చు పిల్లలు. దానికి జవాబు ఏంటంటే 1 రూపాయి పక్కన పెడుతున్నాను అనేటటువంటి భావన మనకి ముఖ్యం ఆలోచన. కాగితం ముక్క మీద 1 రూపాయి అని రాసి ఇక్కడ పెట్టండి, ఏం అభ్యంతరం లే, ఆలోచన ఉందిగా అక్కడ, ఈ 1 రూపాయి నేను యజ్ఞం కోసం పెడుతున్నాను. ఇంకా ఆ రోజు చిల్లర లేదు కనుక నేను 1 రూపాయి పక్కన పెట్టలేకపోయాను మాస్టారు అనకండి. అందుకే ఇది చెప్తున్నాను, ఇలా చేసుకుంటూ వచ్చినటువంటి డబ్బు ఈ కార్యకర్తలు వాళ్ళు ఎప్పుడో యజ్ఞానికి ముందు 10 రోజుల ముందు ఎప్పుడో తయారు చేసుకోవాలి కదా, దాన్ని తీసుకుని దాన్ని తయారు చేసుకుంటారు. యజ్ఞం మొదలెట్టడానికి 5 నిమిషాల ముందు ఏ ఊరి నుంచి ఎంత డబ్బు వచ్చింది, ఎంత ఖర్చు పెట్టాము అనేది మీ ముందు పెట్టబడుతుంది, చెప్పబడుతుంది లెక్క. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోండి. ఇంకేదంటే ఈ కాలంలో ఇది ఒక పెద్దది అయిపోయింది, ప్రతి వాళ్ళు యజ్ఞం అంటాం, డబ్బులు లాక్కోవడం, ఏం చేశారో తెలియదు. మన ఆదర్శానికి అనుగుణ్యంగా ఉండదు కనుక మనమే డబ్బు పెట్టుకుందాం. ఎంత వస్తే అంతే, 10 రూపాయలే వచ్చాయనుకుందాం, మన శక్తి అంతే అనుకుందాం, మనం 10 మంది కూర్చుందాం, యజ్ఞ మంత్రాలు చదువుకుందాం, వచ్చేస్తాం. కానీ అవన్నీ డబ్బు అడగం. మీరు గాయత్రి మంత్రం రాసి ఉంటే, గాయత్రి మంత్రం సాధించి ఉంటే, మీరు డబ్బు పక్కన పెడితే ఆ డబ్బును మాత్రమే ఆ యజ్ఞానికి ఉపయోగిస్తారు. ఇంకొకళ్ళు అక్కడ మేము గాయత్రి మంత్రం అయితే చేసుకుంటాం కానీ మాకు ఇంకో ఇష్టదేవత కూడా ఉన్నారు కదా, దాన్ని ఏం చేయాలి, అలాంటప్పుడు మీరు 10 సార్లు మాత్రమే గాయత్రి మంత్రం చేయండి, మిగతా మంత్రం అంతా మీ ఇష్టదేవతలు చేసుకోండి. ఇది మూలం అని చెప్తున్నాను కదా, తెల్ల కాగితం మీద మీరు ఏం రాసిన అభ్యంతరం లేదు, ఏ దేవత కానీ ఇది మూలము అని మనకు గుర్తుండటానికి. భారతీయ సంస్కృతికి వేదమాత, దేవమాత, విశ్వమాత మూలము అని తెలియటానికి ఈ గాయత్రి మంత్రాన్ని 10 సార్లు మీరు అనుకోండి. అనుకున్నాక మీ ఇష్టదేవత మంత్రం అనుకోండి. అభ్యంతరం ఏది లేదు, ఏ దేవతను ఉపాసన చేసినా సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగతి, ఏమీ అభ్యంతరం లేదు. కానీ అక్కడ మాత్రము గాయత్రి మంత్రాన్ని ఉపయోగిస్తున్నాం యజ్ఞానికి. ఎందుకంటే ఇన్ని మంత్రాలు అక్కడికి వచ్చేసి ఎన్ని రకాల యజ్ఞాలు ఎక్కడ చేయగలం మనం, చేయలేము. ఫండమెంటల్ గా ఆధారభూతమైనటువంటి గాయత్రి యజ్ఞాన్ని అక్కడ చేస్తాం. కానీ ఆ గాయత్రి యజ్ఞంలో అన్ని దేవతలు కలిసిపోతారు, 24 రకాల దేవతలు కలిస్తేనే గాయత్రి మంత్రం అవుతుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. కనుక ఇది విధానము, ఇది మా కోరిక. మీ ఊరు నుంచి కనీసం 24, ఇది 240 అవుతుంది అని నా ఆశ, ఊరంతా వచ్చిస్తుంది అని నా అధ్యాశ. అంచేత దీన్ని ఏ విధంగా చేస్తారు, ఎలా చేస్తారు అన్నది మీ మీద వదిలేస్తూ, ఇది చిన్న పని మాత్రం అనుకోకండి. ఏదో యజ్ఞం చేస్తున్నాం ఏదో అని అనుకోకండి. తిరిగి భారతీయ సంస్కృతిని దీని ద్వారానే నిలబెట్టగలము. కాకపోతే అది అయిపోయినట్లు ఇప్పటికే చాలా లేట్ చేశామేమో అనిపిస్తుంది మనకి, ఇంకా లేట్ చేయకండి. రేపు అనుకుందా మొదలే చెప్పాం మనం, ఇంకా టైం అవుతుంది కదా. అంతేకా Don't know.